యాత్రాగీతం, నా కళ్ళతో అమెరికా, కేటలీనా ఐలాండ్. కేటలీనా ఐలాండ్ రెండవ భాగం. మర్నాడు మేము ఒక వాటర్ అట్రాక్షను, ఒక ల్యాండ్ అట్రాక్షను చూడాలని ప్లాన్ చేసుకున్నాం. ఉదయాన్నే అలారం మోగగానే లేచి హోటల్ వాకిటికొచ్చి ఎదురుగా సముద్రాన్ని పరికించి వచ్చాను. అప్పటికే ఒడ్డున కూర్చునే స్థలంలో ఇసుక పార్కులా ఉన్న చోట తువ్వాళ్ళు, షీట్లు పరిచి ఉన్నాయి. రోజంతా ఎండలో సేద తీరడం ఇక్కడి వారికి హాబీ. రాత్రి నీటిమట్టం అంతా తగ్గిపోయి మళ్ళీ మామూలుగా ఇసుక తీరంతో చిరునవ్వులు రువ్వుతోంది సముద్రం ఏమీ ఎరగనట్టు. నవ్వుకుని కళ్ళనిండా సముద్రపు నీలిరంగుని తనివితీరా అద్దుకొని తిరిగొచ్చాను. పిల్లల్ని లేపి తయారు చేసి హోటల్లోని బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్లేసరికి 9:30 కావచ్చింది. ఇప్పటి వరకు మేమున్న అన్ని హోటళ్లలోకి ఖరీదైన హోటల్ అది. అయినా బ్రేక్ఫాస్ట్ అస్సలు చెప్పుకోదగ్గట్టైనా లేదు. చల్లని ఉడకబెట్టిన గుడ్లు, మామూలు పళ్ళ ముక్కలు, గట్టి బ్రెడ్డు. అయితే స్టార్బక్స్ కాఫీ సర్వ్ చేయడం బాగా నచ్చింది. పొద్దుటే మామూలుగా నేనసలు కాఫీ టీలు తాగను. అలాంటిది మంచి నురగలు కక్కే క్యాపచినో కాఫీ చూడగానే తాగాలనిపించింది. స్థిమితంగా ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుని టిఫిన్ కానించి నెమ్మదిగా బయటకొచ్చాం. సెమీ సబ్మెర్సిబుల్ టూర్. ఒడ్డునే 2 అడుగుల్లో ఉన్న వాటర్ టూర్ల దగ్గరికి వచ్చాం. అది గంటపాటు సాగే సెమీ సబ్మెర్సిబుల్ టూర్. అప్పట్లో టికెట్టు పెద్దవాళ్లకి $36, పిల్లలకి $27. ఇప్పుడైతే పెద్దవాళ్లకి దాదాపుగా $50. ఇంతకంటే తక్కువ ఖరీదులో గ్లాస్ బాటమ్ టూర్ కూడా ఉంటుంది. కానీ అది కేవలం నిలబడి చిన్న అద్దాల్లోంచి చూసేదని ఈ టూరు బుక్ చేసుకున్నాం. అయితే ఇలాంటి ఏ టూరుకైనా శాంతా క్యాటలీనా ఐలాండ్ కంపెనీ టూర్ల వారి దగ్గరే కొనుక్కుంటే మిగతా ఏ టూరుకెళ్ళినా మరోదానికి 15% తగ్గింపునిస్తూ ఉంటారు. ఆ విషయం తెలియక మొదట మేం కనబడ్డ వేరే కంపెనీ దగ్గర టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోయాం. నేను మొదట ఈ టూర్కి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయినా సెమీ సబ్మెర్సిబుల్ అంటే పెద్దగా మజా ఏముంటుంది అనుకున్నాను. నీటిలో మహా అయితే 10-15 అడుగుల లోతులో ఏం చూస్తాం అని కూడా అనుకున్నాను. అయితే నా అంచనా తప్పని అర్థమైంది. సరిగ్గా సబ్మెర్సిబుల్ బయలుదేరిన 10 నిమిషాల్లో బిలబిల్లాడుతూ గుంపులుగా తిరుగుతున్న చేపల ప్రపంచంలోకి అడుగుపెట్టాం. విచిత్రంగా ఒక రకానికి చెందినవన్నీ ఒక వరుసలోనూ, వాటిపైన మరో వరుసలో మరో రకం, వీటి కిందుగా మరో గుంపు, అలా చక్కగా వేటి దారికి ఏవీ అడ్డు రాకుండా చెప్పుకున్నట్లు వెళ్తున్నాయి. ఎండ బాగా తళుక్కున మెరుస్తూ ఉంది. మేం బోట్ ఎక్కే ముందు పైనుంచి నీళ్లు గాఢంగా కనిపించాయి. అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు పారదర్శకంగా స్వచ్ఛంగా ఉన్నాయి. కిటికీ పక్కన నీటి బుడగలు లేపుతూ చిన్నగా శబ్దం చేస్తూ నీళ్లని కోసుకుంటూ ముందుకు పోతుంది సబ్మెరీన్. ఏదో ఆక్వేరియంలోకి ప్రవేశించినట్లు తప్ప సముద్రంలో ఉన్న భావన కలగలేదు. అయితే హఠాత్తుగా ఒక అద్భుత దృశ్యం కనిపించింది. కిటికీని ఒరుసుకుంటూ ఆకుల చెట్లు నీటి కదలికతో సమానంగా అందంగా కదలాడుతూ ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడినుంచో కొట్టుకుని వచ్చి అవక్కడ తేలుతున్నాయేమో అనుకున్నాను. అయినా మా గైడ్ని అడిగాను. అయితే అక్కడ లోతు దాదాపు 40 అడుగుల వరకు ఉంటుందని, ఆ చెట్లు అంత లోతు నుంచి అక్కడ సముద్రంలో మొలిచి ఆ తీరానికి ప్రత్యేకించిన వృక్షాలని చెప్పుకొచ్చాడు. కొంత కిందికి చూడడానికి ప్రయత్నిస్తే నిజమే, వాటి మొదలెక్కడ ఉందో తెలియనంత లోతు వరకు ఆకుల కొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. బంగారు పసుపు వర్ణంతో మొత్తం వృక్షాలన్నీ మెరిసిపోతూ ఉంటే ఏదో దేవలోకానికి వచ్చినట్లు భ్రాంతి కలిగింది. ఆకులు దాదాపు 3-4 అడుగుల పొడవు, అడుగు వెడల్పు ఉండి చిన్న చిన్న గుండ్రని నీటి బిందువుల చుక్కల మెరుపులతో, బొడిపెలతో అద్భుతంగా ఉన్నాయి. వాటి ఆకుల మధ్య నుంచి వయారాలు పోతూ పరుగులు పెడుతూ ఉన్న మీనశ్రేణులు. ఇక మనసు అక్కడ ఆగుతుందా? జలకన్య అయ్యి నీటిలోకి దుమకదు? ఎప్పుడు గంట గడిచిందో తెలీదు. పిల్లల్ని, నేను కూచున్న సబ్మెరీన్ ప్రపంచాన్ని మర్చిపోయి సముద్రపు అందంలో మునిగి ఆ చెట్లలో పరకాయ ప్రవేశించి చేపల్ని సుతారంగా తడిమి నీళ్లల్లో ఏటవాలుగా పడుతున్న సూర్యకిరణాలతో స్నానించి అక్కడక్కడే తిరుగాడుతూ ఉన్నాను. ఇక మరో 5-10 నిమిషాల్లో తీరం చేరుతామనగా అందర్నీ పైకి వచ్చి బయటినుంచి కూడా ప్రయాణాన్ని ఆస్వాదించమని పిలిచారు సబ్మెరీన్ వాళ్ళు. అందరికంటే చివరన వీడలేక వీడలేక బయటికి అడుగుపెట్టాను. పైకి వచ్చి చూస్తే అసలు ఆ లోతున అంత సుందర ప్రదేశం ఉందని కూడా తెలియనంత నర్మగర్భంగా ఉంది సముద్రం. ఆ తర్వాత ఎన్ని సముద్ర తీరాల్ని సబ్మెరీన్ టూర్లలో చూసినా కానీ ఇంత అందమైన సముద్ర తీరం మళ్ళీ ఎక్కడా కనపడలేదు నాకు. మొన్నసారి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అందర్నీ ఈ సబ్మెరీన్ టూర్కి తీసుకునిళ్ళాను. మళ్ళీ అంతే అద్భుతంగా అనిపించడం విశేషం. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసరికి 1 గంట కావస్తుంది. లేటుగా టిఫిన్ తినడం వల్ల ఎవరికీ పెద్దగా ఆకలేదు. అయినా ఏదో తినాలి కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పిల్లలకి ఏదో స్ట్రాబెర్రీ ఫన్నెల్ కేకు, మేమేదో స్నాక్ తిన్నాం. సత్య వరు వెళ్ళి అవన్నీ తెచ్చేలోగా నేను సిరి పక్కనే చెట్టు కింద చప్టా మీద కూర్చున్నాం. దగ్గరలో ఒకతను కూర్చుని ఎవరినో చూసి నవ్వి నాతో చెప్పాడు ఆవిడికి వాళ్ళ ఆయన మీద ఎంత పెత్తనమో అని. నేను చిన్నగా నవ్వి అతని వైపు చూడగానే చేతిలో తింటున్న డ్రై ఫ్రూట్ మిక్స్లో నుంచి కాసిని తీసుకోమని చేయి చాపాడు. అతనక్కడ 7 సంవత్సరాల నుంచి ఉంటున్నాడట. అక్కడ పెయింటింగ్ వర్కులు ఏవో చేస్తూ ఉంటానని, ఈ ద్వీపంలో సామాన్యుల బతుకు చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. అక్కడ అన్నీ ఖరీదే, చివరికి కొనుక్కు తిందామంటే ఫుడ్ కూడా అందుబాటులో లేని ధర అని చెప్పాడు. ఇక వాళ్ళకి బోట్ టిక్కెట్లు అంత ఖరీదు ఉంటే మెయిన్ల్యాండ్కి ఎలా వెళతారు అని అడిగాను. ఇంతలో వచ్చిన అతని సహచరిని పరిచయం చేసి చెప్పాడు వాళ్ళకి సంవత్సరానికి 1 చొప్పున కొంత తగ్గింపుతో సీజన్ టికెట్ ఉంటుందట. అయినా అది కూడా ఖరీదే. వాళ్ళని చూస్తే బొత్తిగా డబ్బులు లేనట్టున్నారు. సత్య రాగానే పరిచయం చేసుకుని వాళ్ళు వెళ్ళొస్తామని సెలవు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది అక్షరాలా నిజం. పూర్తిగా టూరిస్టు ప్రదేశంగా ఉన్న ఈ ద్వీపంలో యావలాన్ తప్ప మరే ప్రదేశమూ నివాసయోగ్యం కాలేదు ఇప్పటి వరకు. యావలాన్ తీర ప్రాంతం నుంచి కనుచూపు మేరలో ఉన్న ఇళ్లన్నీ అక్కడ టూరిజం వల్ల జీవిస్తున్న వాళ్లవే. ఇలా టూరిజం మాత్రమే ఆధారమైన ప్రాంతాల్లో ప్రయాణికులు డబ్బుకి వెరవకుండా ఖర్చు పెడతారు కాబట్టి వ్యాపారస్తులు అధిక ధరలతో లాభాలు చేసుకుంటారు. అది ఇలా అక్కడ నివాసస్తుల పాలిటి భూతం అవుతుంది పాపం. ఒకప్పుడు ఇక్కడ మంచినీళ్ల కొరత వచ్చి ద్వీపమంతా దాదాపు ఖాళీ అయిన పరిస్థితి కూడా వచ్చిందట. మరోసారి అగ్ని ప్రమాదం వచ్చి మొత్తం నగరం ధ్వంసమైందట. మధ్యాహ్నం ద్వీపం లోపల ఉన్న ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళొచ్చే టూర్కి టికెట్ తీసుకున్నాం. మాకు ఉన్న సమయంలో అదొక్కటే వీలవుతుంది కాబట్టి, అది కూడా దాదాపు 2.5 గంటల టూర్ కాబట్టి తీసుకున్నాం. క్యాసినో టూర్. ఈ మధ్యలో అక్కడి నుంచి క్యాసినో టూర్కి వెళ్ళొచ్చాం. 144 అడుగుల ఎత్తైన గుండ్రని భవంతి అది. అందులో ఒక పెద్ద థియేటరు, ఆ పైన ఒక పెద్ద బాల్ రూమ్ ఉన్నాయి. ఇంతవరకు నేను చూసిన గుండ్రని కట్టడాలు, బాల్ రూమ్స్ అన్నిటికంటే ఇది చాలా పెద్దది. క్యాసినో అనే పదానికి ఇటాలియన్ భాషలో ఉన్న సరైన అర్థం ఎంటర్టైన్మెంట్ అట. ఆ అర్థం ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. అంతేగాని జూదం వాడే ఇప్పటి క్యాసినో కాదది. అన్నిటికంటే కింద క్యాసినో మ్యూజియం కూడా ఉంది. మేము 2 గంటల సమయానికి టూర్కి టికెట్లు తీసుకున్నాం. మొత్తం 1/2 గంట టూర్కి $5 టికెట్టు. లోపల హాల్లో నుంచి థియేటర్లోనికి తీసుకెళ్ళి కొన్ని ట్రైలర్లు, క్యాసినోకి సంబంధించిన చరిత్ర వీడియో కూడా మనకి చూపిస్తారు. హాల్లో గోడలకు వేసిన అందమైన పెయింటింగులు, బంగారు పొడితో వేసిన నక్షత్రాల సీలింగు అన్నిటి గురించి వివరంగా చెప్పింది గైడ్. అక్కడ్నుంచి 4 అంతస్తులుగా పైకి ఎక్కి తీసుకెళ్ళి గుండ్రని ఎత్తైన హాల్లో ఉన్న బాల్రూంలోకి అడుగుపెట్టగానే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. నునుపైన చెక్క గదిలో విశాలమైన ప్రదేశంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయట. బయట ఆనుకుని ఉన్న వరండాలోంచి 3 పక్కలా సముద్రం కనిపిస్తూ ఉంటుంది. అంత ఎత్తు నుంచి సముద్రాన్ని చూడడం చాలా సరదాగా ఉంటుంది. చూసిన వారికి ఎవరికైనా ఆ కట్టడం నచ్చకుండా ఉండదు. తప్పు టూరు. క్యాసినో టూరు కాగానే ఇంకా కాస్త సమయం ఉండడంతో హోటల్కు వెళ్ళి తిరిగొచ్చి హడావిడిగా ఒక బస్సు డ్రైవరు పెద్దామే రండి త్వరగా అని పిలవగాని నేను టిక్కెట్లు ఆమె చేతిలో పెట్టడం, ఆమె ఒక చిన్న ముక్క తుంపుకుని మిగతావి నా చేతిలో పెట్టడం జరిగిపోయాయి. అనుకున్న సమయానికి 1 పావుగంట ముందే బస్సు బయలుదేరిపోయింది. మేము ముందు రోజు గోల్ఫ్ కార్ట్ వేసుకుని ఎక్కడెక్కడైతే తిరిగామో సరిగ్గా అవే స్థలాలకి మళ్ళీ వెళ్ళింది మా బస్సు. చివరగా సరిగ్గా 1 గంటలో మళ్ళీ బస్టాప్కి వచ్చేశాం. దేమిటి, ఎయిర్పోర్ట్ చూడలేదు సరికదా, 1 గంటలో వచ్చేశామని ఆమెను అడిగితే, అసలు మీరు ఏ టూరు వాళ్ళు అని అప్పుడు అడిగింది చల్లగా. టిక్కెట్లు చూపిస్తే, ఇది కేవలం ఊరంతా చూపించే టూరు, మీరు నా బస్సు ఎందుకు ఎక్కారు అంది. అదేమిటి, పరుగున వచ్చి ఎక్కమంటే ఇదే మా బస్సు అని ఎక్కామని, పైగా టిక్కెట్లు చూపిస్తూ టూరు పేరు కూడా అడిగానని, ఆమె అవునని తలూపడం వల్లే ఎక్కానని గుర్తు చేశాను. సర్లే, వెళ్ళి అక్కడ కౌంటర్లో మాట్లాడుకోండని వెళ్ళిపోయింది ఆమె. దేవుడోమని కౌంటర్లో వాళ్ళని అడిగితే, మేము ఎక్కాల్సిన బస్సు ఎప్పుడో వెళ్ళిపోవడమే కాకుండా ఇక ఆ రోజుకి ద్వీపం చూపించే ఏ టూరు లేదని చెప్పాడు. ఇక మా టికెట్టు డబ్బుల విషయం అడిగితే, కొంత ఏమైనా ఇవ్వగలను అన్నాడు. నేను కొంచెం వాదనకి దిగాను. ఇలా టూరుకై వచ్చిన మాలాంటి వాళ్ళు తప్పు బస్సు ఎక్కుతూ ఉంటే డ్రైవర్ అయినా టికెట్ చూసినప్పుడు చెప్పాలి కదా, తప్పు వాళ్లది కాబట్టి మమ్మల్ని ఏదో రకంగా మరో టూరుకి పంపాల్సిందే లేదా పూర్తిగా రిఫండ్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాను. అతను మేనేజర్తో కాసేపు ఫోన్లో మాట్లాడి ఏమనుకున్నాడో ఏమో మొత్తం రిఫండ్ ఇచ్చి పంపించాడు. డబ్బులు తిరిగి వచ్చినా సమయం అంతా వృధా అయిపోయింది మాకు. మరోచోట ఏదో జీపు టూర్ అని ట్యాక్సీ టూర్లని చూసి అక్కడికి వెళ్ళాం తర్వాత. అయితే అప్పటికే చీకటి కావస్తూ ఉండడంతో అన్ని టూర్లు క్లోజ్ అయ్యాయి. మర్నాడు ఉదయం 10:45కి మేము తిరిగి వెళ్లాల్సిన బోటు. ఇక త్వరగా ఆలోచించి ముందు బోటు వాళ్ళకి ఫోన్ చేసి మా టికెట్ని మర్నాడు సాయంత్రం 6:45కి చివరి ట్రిప్కి మార్చాం. అదనంగా టికెట్కి మరో $5 చొప్పున కట్టించుకుని వాళ్ళు మార్చి ఇచ్చారు. ఇక కావాల్సింది మాకు మర్నాడు హోటల్. మా హోటల్ వాళ్ళని అడిగితే 4 జూలైకి అన్నీ బుక్ అయ్యాయని రూమ్ ఎక్స్టెండ్ చేయలేమన్నారు. కనీసం ఉదయం మేం ఖాళీ చేసేసినా సామాను పెట్టుకోవడానికి ఒప్పించి ఆన్లైన్లో మా టెర్మినల్కి 60-70 మైళ్ళు ఇంటికెళ్లేదారిలో మరో హోటల్ బుక్ చేసుకున్నాం. సినిమా. అయితే ప్లాను ఇలా ఒకచోట అనుకోకుండా చిన్న మలుపు తిరగడం, మా తిరుగు ప్రయాణం 1 గంటలు ముందుకు నడవడం వల్ల మాకు ఇంకాస్త ఎక్కువ సమయం ద్వీపం మీద గడిపే అవకాశం వచ్చింది. ఆ సాయంత్రం ఆ క్యాసినోలోని సినిమా హాల్లో పిల్లల సినిమా బ్రేవ్కి వెళ్ళాం. సిరి పుట్టాక ఇదే మొదటిసారి సినిమాకి వెళ్ళడం. హాల్లో చీకటయ్యే వరకు బాగానే ఉంది. సినిమా ప్రారంభం కాగానే ఎవరో కొట్టినట్టు ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటి వరకు బయట గుమ్మం దగ్గర నాకు డ్యూటీ వేసింది. తర్వాత నెమ్మదిగా ఏడుపాపి సినిమా వైపు చూడడం మొదలుపెట్టింది. నేను మొదట్లో కాసేపు చివరి సీట్లోనూ క్రమంగా మా వరుసకి వచ్చి కూర్చున్నాను. అయినా కీకయి మనకుండా బాగానే ఊరుకుంది. సినిమా అయిపోగానే హే అని చప్పట్లు కొట్టింది కూడా. మొన్నసారి వెళ్ళినప్పుడు కూడా మరో సినిమా చూసి వచ్చాం. పాతకాలపు ప్రత్యేకమైన థియేటర్లో అక్కడ సినిమా చూడడం ఒక మంచి అనుభూతి మరి. రాత్రి నీళ్లని ఉరుసుకునే ఒడ్డు వెంబడి కాలిబాట మీద నడుచుకుంటూ 10 నిమిషాల్లో హోటల్కి చేరుకున్నాం. మర్నాడు ఇక నిన్నట్లా టైము వృధా కాకూడదని ఉదయానే మిగిలిన చెయ్యవలసినవి, చూడవలసినవి లిస్టులు రాసుకున్నాం. అందులో మొదటిది క్యాసినోలోని మ్యూజియం సందర్శన. పైగా అవి ముందు క్యాసినో టూరుతో వచ్చిన ఫ్రీ టిక్కెట్లు కూడాను. ఉదయం 9 గంటలకల్లా రూమ్ ఖాళీ చేసేసి అక్కడికి చేరుకున్నాం. అలా ఆ క్యాసినో చుట్టూ దాదాపు 5-6 సార్లు తిరిగాం. మంచి అద్భుతమైన చిత్రాలున్న గోడలున్న ముందు వరండాలోకి చేరుకున్నాం. మ్యూజియం దిగువన ఉంది, కానీ మూసి ఉంది. అక్కడ థియేటర్ వాళ్ళని అడిగితే సరిగ్గా వాళ్లకు తెలియదట మ్యూజియం వేళపాళలు. కాసేపు అక్కడే తచ్చాడుతూ ఆలోచిస్తూ ఉండేసరికి మ్యూజియం తెరిచారు. చాలా చిన్న మ్యూజియం అది, దాదాపు 4 గదులున్నాయేమో. ఏదేమైనా ఉచిత టూర్ కదా, బానే ఉంది. ఇన్లాండ్ టూర్. 10 గంటలకల్లా మళ్లీ టూర్ బస్సుల టిక్కెట్ల కౌంటర్ దగ్గరికి వచ్చి 11:45కి ఉన్న మొదటి టూర్కి టిక్కెట్లు తీసుకున్నాం. ఇది ఇంకాస్త ఖరీదైనది, మనిషికి $77. ఇది ద్వీపాంతర్ భాగాన్ని సమగ్రంగా చూపించే ఇన్లాండ్ టూరు. దాదాపు 3.5 గంటలు పడుతుంది తిరిగి రావడానికి. మాకు మరో 1.5 గంటల పైగా సమయం ఉండడంతో ఇంతలో మా వరు వచ్చినప్పటి నుంచి మినీ గోల్ఫ్ ఆడదామని పేచీ పెడుతుండడంతో, పైగా అది బస్టాండ్ని ఆనుకుని అదే ఆవరణలో ఉండడం వల్ల దానికి టిక్కెట్లు తీసుకుని అటు నడిచాం. సిరి అస్సలు ఆడనివ్వకుండా పేచీ పెట్టింది. వీళ్ళిద్దరూ ఆడుతూ కాలాన్ని మర్చిపోయారు. మొన్నసారి వెళ్ళినప్పుడు కూడా ఈ మినీ గోల్ఫు ఆడాం. అయితే ఈసారి సిరి అందరికంటే బాగా ఎంజాయ్ చేసింది. మినీ గోల్ఫ్ కాగానే సరిగ్గా బస్సు బయలుదేరే 5 నిమిషాల ముందు ఏదో స్నాక్స్ కొనుక్కుని బస్సులోకి ఎక్కాం. బస్సు నెమ్మదిగా ఊరు నుంచి దూరంగా మలుపుల దారుల్లోంచి కొండల్ని అధిరోహించడం మొదలుపెట్టింది. నిన్న టూరు తప్పిపోవడం వల్ల ద్వీపపు అటు చివరిని చూసే అవకాశం ఈవేళ కలిగింది మాకు. అలా ఎంత దూరం వెళ్ళినా రాళ్ళు, తుప్పలు, చిన్న చిన్న పొట్టి చెట్లు ఉన్న ఒక విధమైన ఎడారి లాంటి ద్వీపమిది. మన జడల బర్రెను పోలిన బైసన్స్ ఉన్నాయి అక్కడ. మధ్యదారిలో గద్దల్ని, నక్కల్ని సంరక్షించే చిన్న ప్రాజెక్టులను కూడా చూశాం. దాదాపు 1.5 గంటల తర్వాత ద్వీపానికి అటు చివరికి చేరుకున్నాం. ఎత్తైన కొండమించి దగ్గరగా లిటిల్ హార్బర్స్, దూరంగా 2 హార్బర్స్ అనే తీరాలు కనిపిస్తూ ఉన్నాయి. లిటిల్ హార్బర్స్లో మంచి తెల్లని ఒడ్డున ఎగిసిపడుతున్న స్వచ్ఛమైన నీలికెరటాలు. ఇక మేము నిలబడ్డ చోటు నుంచి అంచుకు వెళితే దాదాపు 200 అడుగుల దిగువన రాళ్లని అవిశ్రాంతంగా అవిసిరి కొడుతూ కోసేస్తూ ఉన్న భీకరమైన అలలు. ఆ ద్వీపపు అంచుమీద నిలబడి చూస్తే కనుచూపు మేర ఆకాశం, చుట్టూ సముద్రం, ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి. సముద్రానికి మధ్య ఇంతటి గంభీరంగా నిల్చున్న ఈ రాతిశిలలు సముద్ర అంతర్భాగంలో ఇంకెంత లోతుకి విస్తరించి ఉన్నాయో. ఎయిర్పోర్ట్. దుమ్మురేపే రోడ్లని దాటుకుని బస్సు అవిశ్రాంతంగా ముందుకు ప్రయాణించి చివరగా ఎయిర్పోర్ట్ ఇన్ ద స్కై అని ప్రసిద్ధిగాంచిన క్యాటలినా ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల దానికా పేరు వచ్చిందట. చార్టర్ విమానాలు ఆగగలిగిన చిన్న విమానాశ్రయం అది. అక్కడ మాకు 1/2 గంట భోజన సమయం ఇవ్వడంతో కాస్త లైట్గా స్నాక్స్ తిని ఫోటోలు తీసుకునేసరికి సమయం అయిపోయింది. తిరుగు ప్రయాణం వెళ్ళినంతసేపు పట్టలేదు. అంతా దిగువకు రావడం వల్లనే అనుకుంటా తిరిగొచ్చేసరికి 4:30కి కావస్తుంది. మంచి ఆకలి మీద ఉన్నామేమో, టేకౌట్ తీసుకుని బీచ్లో కూర్చుని ఆదరా బాదరా తిన్నాం. ఇంకా బోట్కి సమయం మిగలడంతో కాస్త షాపింగ్ కూడా చేశాం. మేము ఎక్కడికి వెళ్ళినా సావనీరుగా పెన్నీ మీద ముద్రించే సావనీర్ని తీసుకుని వస్తాం. మిషన్లో పెన్నీతో పాటు $10 వేస్తే అక్కడ ప్రత్యేకించిన బొమ్మతో ఓవల్ షేప్లో ముద్రించిన పెన్నీ బయటకు వస్తుంది. అయితే ఇక్కడెక్కడా పెన్నీ సావనీర్ల మిషన్లు లేకపోవడం వల్ల మనిషికో సావనీరు కొనుక్కుని మొత్తానికి $100 అవగొట్టాం. తిరిగి వెనక్కి వస్తూ ఉన్నప్పుడు సముద్రాన్ని రెండుగా చీలుస్తూ మా బోటు ముందుకు వెళ్తూ ఉంటే సాయంత్రపు నారింజ కాంతిలో పర్వత శిఖరాల మునిగిన మబ్బుల టోపీలు విదిల్చి కాటలీనా వీడుకోలు పలికింది. నాకు వచ్చేటప్పుడు కూడా సముద్ర ప్రయాణపు వికారం ఒకవైపు, తెలియని బెంగ మరోవైపు కమ్మింది. ద్వీపానొదిలి రాలేక రాలేక వచ్చాను. ఇలాంటి బెంగ వల్లే బహుశా ఆ ద్వీపాన్ని కొనేసుంటాడు విలియం రింగ్లీ. గొప్ప ధనికుడు కూడా కాబట్టి అనుకోండి. మెయిన్ల్యాండ్ చూడగాని ఫైనల్లీ 3 రోజుల తర్వాత అంది సంతోషంగా వరు, ఏదో సముద్రంలో తప్పిపోయినట్లు. ఇక ఇంటికి మర్నాడు సాయంత్రానికి చేరుకున్నాక, హోమ్ స్వీట్ హోమ్, అబ్బా మళ్ళీ ఇంటికొచ్చాం అని తెగ సంబరపడిపోయింది. నాకైతే మళ్ళీ క్యాటలీనాకి ఎప్పుడు వెళ్తామా అని అనిపించింది.